ఆగ్రహంతో. ఇది మహాత్ముడికి తెలిసింది. ఆయన అన్నాడు, సిద్ధాంతమక్కరలేని స్వాతంత్రము కన్నా సిద్ధాంతమును అవలంబించిన ప్రజల చేత తెచ్చుకోబడిన స్వాతంత్రమే నాకు కావాలి. సత్యాన్ని అహింసని ఆధారం చేసుకుని పోరాడవలసినటువంటి మనం ఒక లెంప మీద కొడితే ఇంకొక లెంప చూపించమని చెప్పినటువంటి నా నేతృత్వంలో జరుగుతున్న పోరాటంలో ఒక బ్రిటిష్ సిపాయిని సజీవంగా కాల్చి చంపారు కనుక నేను సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తున్నాను, అక్కర్లేదు స్వాతంత్రం, ఇప్పుడు మళ్ళీ వేరే పోరాటం జరుగుతుంది సిద్ధాంతం కోసం అని ఆపాడు ఆయన. ఇది ధర్మం అంటే. అందుకని మహాత్ముడయ్యాడు గాంధీ గారు. ఇవాళ గాంధీ గారి గురించి మనకి ఏ పుస్తకాలు అక్కర్లేదు, మనకి ఏ నాలుగు రోడ్ల కూడలలో గాంధీ గారు అక్కర్లేదు, ఏ గాంధీ గారి విగ్రహానికి మనం పుష్పమాల వెయ్యక్కర్లేదు. అంతటి మహాత్ముడి జీవితంలో కూడా ఏమైనా వెతకగలిగితే ఎక్కడైనా చీకటి కోణాలు ఉన్నాయా అని పరిశోధనలు చేయడానికి మన బతుకులు సరిపోతున్నాయి. పిల్లల్ని వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ని చోట్ల మహాత్ముడి యొక్క ఆటోబయోగ్రఫీ గురించినటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల మహాత్ముల్ని పిలిచి మా కాలేజీలో ఉన్న పిల్లలకి సీరియస్గా ఒక 6 వారాలు మహాత్ముడి ఆటోబయోగ్రఫీ మీద ప్రసంగాలు చేయండి అని అడిగినటువంటి విద్యాలయాలు ఉన్నాయి. పశువుల శాలల విద్యాశాలలు ఉన్నాయేమో, విద్యాలయాలు లేవు. పిల్లలకి రమ్మంటే సాంస్కృతిక వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి శీలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సర్వే వేద విద శూరాహ, ఆ ధర్మాచరణమునందు శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ లక్ష్మణుడు. అందుకే రాముడు ఎప్పుడైనా కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు అనుకోండి, వెంటనే లక్ష్మణుడు జ్ఞాపకం చేస్తాడు, అమ్మయ్యా నువ్వు ఈ పని చేయొచ్చా, నీ వంటి మహాత్ముడే ఇలా ప్రవర్తిస్తే, నీ వంటి మహాత్ముడే ఆ కీర్తిని పోగొట్టుకుంటే ఇంకా లోకంలో నడువడు ఎక్కడుంటుందన్నయ్యా, ధర్మం ఎక్కడుంటుంది? అందుకని వద్దన్నయ్యా అలా ప్రవర్తించద్దంటాడు. అనగానే రాముడు సర్దుకుంటాడు, సర్దుకుని తానలా ప్రవర్తించాడు. ఒక్కొక్కసారి లక్ష్మణుడు ప్రవర్తిస్తాడు, రాముడు సర్దుతాడు. ధర్మము శ్రద్ధ, ధర్మము శ్రద్ధ నిరంతరం లోపల జరుగుతూ ఉండాలి. అది ఒక పెద్ద అషిధార వ్రతం కింద నడుస్తూ ఉండాలి. ఎందుకని మనస్సు ఎప్పటికప్పుడే ఒక దగ్గర త్రోవ చూపిస్తుంది, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఎందుకు ఇదంతా అంటుంది. అలా నేను కళ్ళు మూసుకోను, అలాంటి తప్పుడు పని నేను చెయ్యను అని అనగలగడానికి నీకు పక్కన లక్ష్మణుడు ఉండాలి. ఎప్పుడైనా లక్ష్మణుడు దారి తప్పితే రాముడు ఉండాలి. ధర్మము శ్రద్ధ, ధర్మము శ్రద్ధ రెండు ఎప్పుడు ఒకదాన్నొకటి ఒకదాన్నొకటి ప్రశ్న వేసుకుంటూ మనుష్య జీవితం నడవాలి. ఇలా నడవడమే రామాయణం అంతటా మీకు కనపడుతుంది. ఇదే రాముణ్ణి ధర్మమూర్తిగా తీసుకెళ్ళి నిలబెట్టేసింది. మీరు చూడండి, ధర్మం అనగానేమి అని మీకు ఆలోచన రావచ్చు. ధర్మము అసలు భంగపాటు ఎందుకు పొందుతుందో తెలుసా? దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకర భగవత్పాదులు. ధర్మాన్ని మీకు కావలసినటువంటి రీతిలో మీరు మార్చేసుకుని చూపించవచ్చు ప్రమాణాన్ని. ఇప్పుడు ఒక పని చెయ్యాలి, ఆ పని చెయ్యలేదు, చేయకపోతే తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యి. తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యాలి అని నిజంగా నువ్వు అనుకుంటే నువ్వు లేచి సంధ్యావందనం చెయ్యాలి. పర్వాలేదు, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే నేను అనుకోగలను అని మీరు అనుకుంటే మీరు ఎన్ని కారణాలైనా చూపించవచ్చు. నిన్న రాత్రి అంతా టైర్ అయిపోయాను కదండి, ఉపన్యాసం చెప్పి వచ్చాను కదా, మళ్ళీ 4:30 5 లేచి మళ్ళీ సంధ్యావందనం అంటే ఎక్కడ లేవగలను, కాబట్టి 6:30 లేచాను. మీకు ఇక్కడ సిద్ధంగా ఉంటాయి, ఎన్ని కారణాలైనా ఉంటాయి. మీరు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి కారణాల కోసం మీరు ఏ పుస్తకం చదవక్కర్లేదు. ఇన్స్టంటానియస్గా స్పాంటానియస్గా ఇక్కడి నుంచి ప్రచోదనం అవుతుంది. మీరు చూడండి, నేను ఇలా అన్నాను కాదు, సైకిక్ నాలెడ్జ్. మీరు తప్పు చేశారనుకోండి, మీరు ఇలా వెళ్ళిపోతూ మీరే తప్పు త్రోవలో వెళ్ళి ఎవరినో గుద్దేశారనుకోండి, పెద్ద ఆయన్ని ఆయన చూసి ఏమయ్యా కుర్రాడివి అలా గుద్దేశావు చూసుకోక్కర్లా అన్నాడు అనుకోండి, వెంటనే అయ్యా నాది తప్పు మన్నించండి, పెద్దవారు మీకేం దెబ్బ తగలలేదు కదా అని ఒకసారి సైకిల్ స్టాండ్ వేసి ఆయన దెబ్బలాడుతున్నా కూడా ఆయన పంచె దులిపి, అయ్యా మీకు దెబ్బ తగిలింది, పెద్దవారు నన్ను మన్నించండి, ఇంకెప్పుడూ నేను ఇలా చేయను అని చెప్పి వెళ్ళాలన్న ఆలోచన అసలు రానివ్వకుండా ఒకటి టక్కన మూత పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అను అంటే, అప్పుడు వెంటనే మనం ఏమంటామంటే మీరు చూసుకోక్కర్లేదా అంటే లాజిక్కి సరిపోతుందేమో అది, అంటే ఆయన చూసుకోవాలి కదా అన్నది సరిపోతుందేమో బహుశ, కానీ అది ధర్మము నీ పట్ల అవుతుందా? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు బుద్ధిసేవని? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు అలా వెళ్ళకూడదని? అంటే నువ్వు అప్పటికి సమర్థించుకోవడానికి ఎన్ని కారణాలైనా నువ్వు చెప్పేయచ్చు అబద్ధాలతో కలిపి, ఒక్కటి చేయగలిగితే చాలు, దానికి నువ్వు లొంగిపోగలిగితే చాలు. కానీ నేను అలా మాట్లాడను, ఆయన నన్ను తిట్టినా సరే నేను నాది పొరపాటయా నన్ను క్షమించండి అని అంటాను. దీనికి ధైర్యం కావాలండి, ఇది అసలు ధైర్యం, ఇది ధర్మబద్ధమైన నడువడి. దీనికి చాలా కష్టం, అలా మీరు అనలేరు. అలా అనాలంటే చాలా తర్ఫీదు ఉండాలి, చాలా ఎక్సర్సైజ్ ఉండాలి, రోజు దాని గురించిన విచారణ మనసులో నడుస్తూ ఉండాలి. అందుకే అలా అనగలిగినటువంటి సంస్కృతి దేశంలో ఎప్పుడు క్షీణించిపోయిందో అప్పుడే రామరాజ్యం కూడా వెళ్ళిపోయింది మనకి. మనకి రామాయణం పుస్తకంగా మిగిలింది తప్ప రామాయణం ఇవాళ నడువడి సంబంధం కాదు. ఎందుచేత అంటే దేశాన్ని పరిపాలించవలసిన వాళ్ళు కూడా పళ్ళ కొట్లో యాపిల్ పళ్ళు అమ్ముడుపోయినట్టు, కూరగాయల కొట్లో వంకాయలు అమ్ముడుపోయినట్టు, ధరలకు అమ్ముడుపోయినటువంటి రోజుల్లో, వాడు నీకు పరిపాలకుడైన రోజుల్లో నీకు ఇంకా నైతిక విలువలు ఏమిటి, నీకు ఇంకా రామరాజ్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఉంటుంది? యథా రాజా తథా ప్రజా. మీరు ఇవాళ నేను ఇలా ప్రశ్న వేశానని అనుకోవద్దు. మీరు తెల్లవారు లేచి పేపర్ చదివితే నాయకులన్న వాళ్ళు చేసిన ప్రసంగాల్లో అబ్బా ఇది నా కొడుకు ఒక్కసారి చదివితే బాగుండని మీరు పట్టుకెళ్ళా పేపర్ మీ అబ్బాయికి ఇచ్చి ఫలానా వారు చేసిన ప్రసంగం ఒక్కసారి చదువు అని మీరు చూపించగలిగినటువంటి ప్రసంగం, నెల్లాళ్ళు మీరు కొన్న పేపర్లో ఒక ఆయన ఒక్క నాయకుడు చేసిన ప్రసంగం అటువంటిది ఒక్కటి నాకు చూపించండి. ఎప్పుడైనా మాట్లాడితే నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు మాట్లాడతారు, ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి గుర్రపు డెక్క మొక్కలోంచి శాస్త్రజ్ఞులు పెట్రోల్ తీయడం నేర్చుకుంటే మన దేశం ఉత్తర క్షణం గ్లోబ్లో అగ్రరాజ్యం కాగలదు, శాస్త్రజ్ఞులటి వైపు దృష్టి పెట్టండి అని గొప్ప గొప్ప మాటలు. నిజంగా ఇవాళ దేశం కోసం ఎలా పాటుపడాలో, ఎలా పరిశోధన చెయ్యాలో ఒక ఋషిలా మాట్లాడగలిగినటువంటి మహాపురుషులు, అటువంటి ప్రసంగాలు చేసేవాళ్ళు, శాబాష్ ఏమి ప్రసంగం, ఏమి ప్రసంగం అని మీరు చదివి ఆ ప్రసంగ పాఠాన్ని, ఏమండి ఆ ప్రసంగం చదివారా అని మీరు పేపర్ కటింగ్ తీసుకుని మీరు ఆల్బంలో పెట్టుకోగలిగినంత గొప్ప ప్రసంగాలు ఇవాళ దేశంలో ఇంతమంది నాయకులు చేస్తున్నారు, లేనప్పుడు మీ దేశ ప్రజలు అంత గొప్పగా ఎలా ఉంటారని మీరు భావిస్తున్నారు? రోజు మీరు కొంచెం కొంచెం ఎక్కించుకుంటున్న ఇంజెక్షనే పేపరు. ఒక్కడు నిజం చెప్పేవాడు లేడు, ఒక్కడు సత్యం మాట్లాడేవాడు లేడు. తెల్లవారు లేస్తే వాడిని వీడు తిట్టుకోను, వీడు వాడిని తిట్టుకోను, ఇంకెక్కడి నుంచి వస్తుందండి ఉండమంటే? అలా పెంచలేదు దశరథుడు, అలా నేర్పలేదు మహానుభావుడు వశిష్ఠుడు. సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై, అవి గుణములుగా భాషించాయ్యా అన్నారు. గుణములుగా ఎలా భాషిస్తాయండి? ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు గంగానది దాటడానికి పైకం లేకపోతే పుస్తకాలని వీపు మీద కట్టుకుని గంగానదిని ఈది అవతల ఒడ్డుకు చేరి చదువుకున్నాడు, అద్భుతం. ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా తన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి ఆఫీస్ కార్ని పెడితే అది ప్రైమ్ మినిస్టర్గా నేను వాడుకోవడానికే తప్ప నా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి కాదు, వాళ్ళు నడిచి వెళ్ళడానికి వెళ్ళవలసిందే అని పిల్లల్ని నడిచి స్కూల్కి పంపాడు. ఏది అలాంటి నాయకుడేది, అలాంటి ప్రవర్తన ఏది, అటువంటి రిపోర్టింగ్ ఏది, అలాంటి మర్యాద ఏది, అటువంటి గుణం ఏది ఎక్కడ కనపడుతోంది మీకు? ఏం చూపించి మీరు మీ పిల్లల్ని తయారు చేస్తారు? చూపించగలిగిన రామాయణం ఉండి మనం ఏం నేర్పాం కనుక? ఇది నేర్పడం ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చి చూపించగలిగిన సమర్థత ఎవరికున్నది? పిల్లవాడు మంచి ఉత్సాహంగా ఉన్న టైంలో నోటి మీద వేలేసుకుని వినేది ఎవరి ఎవరి దగ్గరో తెలుసు. ఆ గురువు చెక్కాలి శిష్యుణ్ణి. శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అలా చెక్కాలి. విగ్రహం అంతా తయారు చేసేస్తాడు. ఏడుకొండల వాడి విగ్రహం అంతా తయారైపోయింది. ఇంకొక 10 రోజుల్లో ప్రతిష్ట. ఇంకిప్పుడు మూర్తి తయారైపోయింది, వరదహస్తం అయిపోయింది, కటిహస్తం అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కళ్ళు చెక్కుతున్నాడు శిల్పి.
కళ్ళు చెక్కేటప్పుడు సన్నటి ఉలి పట్టుకుని ఆయన గుండెల మీద ఎక్కి గొంతు కూర్చుని చెమట ఇలా కారిపోతుంటే కళ్ళజోడు ఇలా తుడుచుకుంటూ పెట్టుకుని ఎంత జాగ్రత్తగా ఎంత దెబ్బ మాత్రమే వేస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిలో కన్నులు అందంగా వస్తాయో అంతగా మాత్రమే ఉలిపెట్టి దెబ్బ కొడుతూ కన్నులను తీర్చిదిద్దడంలో ఏమాత్రం యామరపాటు తగిలి ఇంత పెచ్చు ఎగిరిపోయినా అయిపోయిందంటే ఇంత శ్రమ పోయింది ఆ విగ్రహం. ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అంత దెబ్బ మాత్రమే కొట్టి ఒక రాతిలోంచి నిత్యాభిషేకాలు అందుకుని ఉత్సవాలు అందుకుని మిమ్మల్ని రక్షించగలిగిన మూర్తిని చెక్కిన శిల్పి ఎంత ఏకాగ్రతతో ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అలా కొట్టి చెక్కినట్టు ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా కలిపి మాట్లాడి శిష్యుడిని తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దిన వాడు లోకానికి శ్రీ మహావిష్ణువుల్ని శివుల్ని దత్తాత్రేయుల్ని అందిస్తున్న జగద్గురువు అయి ఉన్నాడు. ఇది గురువు యొక్క వైభవం. ప్రకాశింపజేసింది రామాయణం బాలకాండ. సర్వే వేద విదశూరాహ సర్వే లోకహితే రతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణైహి. రాముడికి గుణములు అలా ప్రకాశించాయా. గురువుల యొక్క పాత్ర అంటే అంత గొప్పది. గురువుని గౌరవించడం నేర్చుకో. బాలగంగాధర తిలక్ని పిలిచి నీకు మంత్రిపదం ఇస్తామంటే ఆయన అన్నాడు, ఇలాంటి మంత్రుల్ని కొన్ని వేల మందిని శీలంతో ఉన్న వాళ్ళని తయారు చేయగలిగినటువంటి పాఠశాల అనబడేటటువంటి కర్మాగారమునందు కార్మికుడను నేను, ఉపాధ్యాయుడను. అది వదిలి మంత్రిపదవి నాకెందుకయా, నాకు అక్కర్లేదు, దాని ముందు ఇది పనికిరాదు. ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి, ఒక గురువుగా ఉండడానికి, శీల నిర్మాణం చేసుకుని సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించిన దేశం ఈ దేశం అంత గొప్పగా మనుష్యుల్ని తీర్చిదిద్దింది. ఇవాళ వైభవం నశించిపోయింది. గురువులనబడేటటువంటి వారు హాస్యానికి వస్తువులుగా చూపించిన నాడే మనని మనం భ్రష్టు పట్టించుకున్నాం. చూడండి, రామాయణంలో మీకు ఒక వైభవం కనపడుతుంది. నేను ఈ మాట అంటే మీరు కొంచెం పరిశీలన చేయండి. వశిష్ఠ మహర్షి ఈ విషయాలన్నింటినీ బోధ చేశారు తప్ప ఏ ఒక సంఘటనలోనూ కూడా తీసుకెళ్ళి ఆ సందర్భంలో అక్కడ నిలబెట్టినట్టు మనకి కనపడదు. బాలకాండలో ప్రాక్టికల్ అంతా ఎవరు చేశారు? విశ్వామిత్రుడు చేశారు. ఎలా చేశాడు మీరు చూడండి. వాల్మీకి మహర్షి ఎంత అందంగా రహస్యాన్ని దాచారండి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చాడు. సభ తీర్చి తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు వాల్మీకి మహర్షి. మంత్రులందరితో సభ తీర్చి తన కొడుకైనటువంటి రాముడికి లక్ష్మణుడికి వివాహం గురించి పెద్దలతో సంప్రదిస్తున్నాడు. వాళ్ళకి యోగ్యమైన కన్యల్ని తీసుకొచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నానయ్యా నేను అని ఈ మాటలు మాట్లాడుతుండగా వచ్చేశాడు. ఎవరు వచ్చేశాడు? విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వస్తే భక్తి కన్నా భయం ఎక్కువ పడ్డాడు దశరథ మహారాజు. ఎందుకని? ఆయన యొక్క చరిత్ర జ్ఞాపకానికి వచ్చింది. చాలా శాపాలు పెట్టేశాడు అంతలో. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయాడు. ఇది గుర్తులేదు, కానీ ఆయన గతం గుర్తొచ్చింది. భయపడ్డాడు, గబగబా వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన ఏమంటలేదు. ఆయన ఇప్పుడు బ్రహ్మర్షి. ఆయన మాట్లాడాడు పూర్వంలాగా. ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు విశ్వామిత్రుడు మాట్లాడలేదని ఎక్కడా చెప్పరు మహర్షి, కానీ మాట్లాడలేదని మీరు గమనించాలంతే. ఒకటికి పది మాటలు ఎవరంటున్నారు? దశరథుడు అంటున్నాడు. మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను, మీకేం కావాలి నేను ఇచ్చేస్తాను. ఆఖరణాన్ని విన్న తర్వాత అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మీరు వచ్చారన్నాడు, నా రాజ్యం పవిత్రం అయిపోయిందన్నాడు, మీ కాళ్ళు పెట్టారన్నాడు, ఇంకేమిటి నేను పొంగిపోయానన్నాడు, మీకేం కావాలి చెప్పండి, రాజ్యం ఇచ్చేనా అన్నాడు. అన్నీ అన్న తర్వాత ఆయన అన్నాడు, ఏం అక్కర్లేదు, అయి మీ అబ్బాయిని ఒకసారి నాతో పంపించు, రాక్షస సంహారం చెయ్యాలన్నాడు. అయిపోయిందండి, వెనక్కి పడిపోయాడు దశ. పడిపోయి ఇప్పుడు పంపనంటే మళ్ళీ ఇబ్బంది విశ్వామిత్రుడితో. అందుకని రామో రాజీవలోచన అని మొదలెట్టాడు. ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యత మత్స్య పశ్యాం సహ రాక్షసై. వాళ్ళు రాక్షసులయ్యా, రాత్రిళ్ళు బాగా యుద్ధం చేస్తారు, మా అబ్బాయి నిద్రపోతాడు అని చెప్తే కోపడతారని భయం. అందుకని మా అబ్బాయి కళ్ళు పద్మాల్లా ఉంటాయి, అంటే చీకటి పడితే ముడుచుకుంటాయి, పడుకుంటాడు. అందుకని నే రానా అన్నాడు ముందోసారి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్ తెలుసా అని వాళ్ళ గురించి చెప్పాడు విశ్వామిత్రుడు. నేను వస్తే మాత్రం ఏమవుతుందిలే అన్నాడు. అప్పుడు తప్ప పంపుతానండు. ఆఖరికి విశ్వామిత్రుడికి విసుకొచ్చి అన్నాడు, నాయనా ఇచ్చిన మాట తప్పేటటువంటి వాడా, సుఖీభవ సబాంధవ, నీవు నీ బంధువులతో కలిసి అబద్ధాలు బాగా ఆడే అలవాటు ఉన్నవాడు కాబట్టి సుఖపడు అన్నది. అంటే ఇప్పుడు బ్రహ్మర్షిగా చూపిస్తున్నారు ఆయనకి, ఇప్పుడు శాపాలు పెట్టడం పోయింది. అలాంటి వాడి ఎందు కూడా బ్రహ్మమునే చూస్తాడు. అందుకని మాట తప్పిన వాణిని కూడా సుఖపడమని చెప్పాడు. దేనికి, ఏ కారణం చేత? పెద్దలకి ఇచ్చిన మాట తప్పిన కారణం చేత. అందుకని నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, నువ్వేం చేస్తావు? మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సా, చెయ్యలేని పని చేస్తానని ఇన్ని డప్పాలు పలికావే, ఆ కారణం చేత నువ్వు నీ బంధువులతో సహా సుఖపడదవుగాక ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి? మళ్ళీ వశిష్ఠుడు మాట్లాడాలి. ఎప్పుడు ఏ పాత్ర లేస్తే రామాయణం మారిపోతుందో వాల్మీకి మహర్షిని తెలిసాడు. ఒక చెక్కారాయన మధురాతి మధురంగా వశిష్ఠుడు లేచన్నాడు, ఏమిటి దశరథ, ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా? నువ్వు ధర్మాత్ముడవు, నువ్వు మాటిచ్చావు విశ్వామిత్రుడికి, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నావు. ఆయన ఏమడిగాడు? నీ కొడుకుని పంపించమన్నాడు. నువ్వేమంటున్నావు? పంపనంటున్నావు. ఇప్పుడు విశ్వామిత్రుడికి ఏమైంది? కోపం వచ్చింది, లోకాలన్నీ భయపడిపోతున్నాయి. ఆయన ఏమన్నాడు? నిన్ను సుఖపడమన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వీణ, విశ్వామిత్రుడు అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? బ్రహ్మర్షి. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. బ్రహ్మర్షి అయినప్పటికీ ఆయనకి తెలుసున్నన్ని అస్త్రశస్త్రములు ఈ భూమండలంలో ఎవరికి తెలియదు. అన్ని అస్త్రశస్త్రాలు ఆయనకి తెలుసు. రాముణ్ణి ఆయనతో పంపితే అవన్నీ బోధ చేస్తాడా బోధ చేయడా పక్కన పెట్టేసేయి. విశ్వామిత్రుడితో కలిసి రామచంద్రమూర్తి వెళ్ళడమే నీ పిల్లాడికి పెద్ద రక్ష, పంపేసేయి అంతే. ఎంత పెద్ద మాట చూడండి ఇది. మీరు రామాయణంలో దీన్ని ఒడిసి పట్టుకోవాలి. సత్సంగం యొక్క గొప్పతనం అండి, మిమ్మల్ని మీరు మార్చుకోలేనప్పుడు ఒక మహాత్ముడితో కలిసి తిరగడం నేర్చుకోండి. దిద్దేస్తుంది మీ ప్రవర్తన. ఆయన ఒప్పుకోరు, ఆయన అంగీకరించిన విషయాన్ని, ఆయన స్నేహితుడని ఎలా అనిపించుకుంటాం? ఏమండి మీరు ఆయనతో తిరిగేవారు కదా, ఏం ఇప్పుడు ఎందుకు మీరు ఆయనతో తిరగలేకపోతున్నారు? అంటే ఆయన నన్ను దూరంగా పెట్టాడండి అని చెప్పినా ప్రమాదమే. ఆయన దూరంగా పెట్టాడంటే అదొక పెద్ద సర్టిఫికెట్, ఇంకా మిగిలిన వాడు ఎవడో దగ్గరికి రాని విడిగా. లేదు నేను ఆయన్ని వదిలిపెట్టేశానండి, ప్రమాదమే. ఆయన లోకానికంతటికీ కావలసిన వాడు, నువ్వు వదిలిపెట్టవలసిన అవసరం ఏంటంటే నీకు రాక్షసత్వం ప్రబలింది, రెండూ చెప్పలేవు, చాలా ప్రమాదం. అటువంటి మహాత్ముడితో కలిసి ఉండడమే రక్ష, ఇంకా వేరే రక్షణ అక్కర్లేదు. ఆయనతో ఉంటే చాలు, ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి పంపనంటామేమిటాయ్? విశ్వామిత్రుడితో పంపేసే నీ పిల్లలు. ఆ మహాత్ముడు నీ పిల్లల్ని రక్షిస్తాడయ్యా అన్నాడు. అంటే దశరథ మహారాజు గబగబా రాముణ్ణి పిలిచి, సపుత్రమూర్ధ్యుపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశిక పుత్రాయ సప్రీతి అంతరాత్మన, లోపల మనస్సు ఆత్మయందు సంతోషించి, కృతకంగా కాదు, వశిష్ఠుడు చెప్పాడు ఇష్టం లేకుండా కాదు, గురువు మాట ఎందు గౌరవంతో నమ్మి కొడుకు యొక్క తల వాసన చూసి కొడుకుని విశ్వామిత్రుడితో పంపాడు. ఇక్కడ వరకు వాల్మీకి మహర్షి చెప్పి వదిలేసి విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకెళ్ళాడు అన్నారనుకోండి రామలక్ష్మణుల్ని, అది పెద్ద విశేషం కాదు. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట నడవడం ప్రారంభం చేశారో వెంటనే దేవదుందుభులు మోగాయి, దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు, దశరథుడి అంతఃపురంలో శంఖనాదములు మోగాయి. ఎందుకండి అది? విశ్వామిత్రుడితో రామలక్ష్మణులు వెడితే దేవతలు పుష్పవృష్టి కురిపించడం ఎందుకు? దేవతలు దేవదుందుబులు మోగించడం ఎందుకు? ఏమిటి ఇందులో అంత గొప్ప? ఒక రాక్షస సంహారం ఏమైనా జరిగిందా? లేకపోతే సీతా కళ్యాణం ఏమైనా జరిగిందా? లేకపోతే ఉత్తరక్షణం మీరు అక్కడ గుర్తుపట్టడానికి లోక కళ్యాణం ఏమైనా జరిగిందా? ఎందుకు దేవదుందుబులు మోగాలి? ఎందుకు పుష్పవృష్టి కురిపించాలి? అంటే మీరేదో పరిశీలన చేయవలసినటువంటి విషయం అక్కడ ఉంది. ఇక ఇక్కడి నుంచి రాముణ్ణి నిజంగా అసలు మనందరం తెల్లవారితే రామా 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 అని పొంగిపోవడానికి యోగ్యమైన రాముణ్ణి
చెక్కగలిగినటువంటి శిల్పితో నడుస్తున్నాడు ఇప్పుడు రాముడు. ఇప్పుడు కథారూపంగా విశ్వామిత్రుడు మాట్లాడినా, నడువడి చెప్పినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, లేపినా, ఉపదేశం చేసినా, కర్తవ్యం చెప్పినా, ప్రతి మాటలోంచి ఒక కొత్త రామచంద్రమూర్తి ఆవిష్కరింపబడుతుంటారు. ఈ రాముడు మీకు నాకు సర్వకాలములయందు నడువడి నేర్పగలిగిన లోకాభిరాముడు కాబోతున్నాడు. అటువంటి రాముడు విశ్వామిత్రుడి చేత దిద్దబడుతున్నాడు, చెక్కబడుతున్నాడు, చక్కదిద్దబడుతున్నాడు. అటువంటి వాడితో కలిశాడు. ఇది మహత్తరమైన క్షణం. అందుకని పుష్పవృష్టి కురిసింది. పిల్లలకి ఏనాడు అటువంటి గురువుని నువ్వు పెడతావో ఆనాడు నీ జీవితంలో నువ్వు సంతోషించాలి. నీ పిల్లలకి మంచి మాట చెప్పేటటువంటి వాడి దగ్గరికి పంపిన నాడు నువ్వు సంతోషించాలి. నీ స్కూల్లో నీతి గురించి చెప్పడానికి ఓ మంచి టీచర్ని పెట్టుకున్న నాడు నువ్వు సంతోషించాలి. తప్ప వర్కింగ్ అవర్స్ పెంచేసినాడు నువ్వు సంతోషపడిపోక్కర్లేదు, గుండెలు బాదుకోక్కర్లేదు. ఇది నేర్పింది మనకి రామాయణం. ఇప్పుడు ఏం చేశాడు విశ్వామిత్రుడు? ఏమీ మాట్లాడలేదు రామలక్ష్మణుడితో, అలా వెళ్ళిపోయాడంతే ఆయన. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకండి ఇలా వెళ్ళిపోతున్నాం మనం అని వాళ్ళు అడగదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు నడిచేసిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. సహపాష్ మహానుభావుడు పోతన గారు అంటారు భాగవతంలో, కావున శిష్యులు మీరు. గురువు ఎక్కడ పొంగిపోతాడో తెలుసా అండి? అసలు గురువుగారికి కట్నాలు పట్టుకొచ్చిని, గురువుగారికి ఉంగరాలు పట్టుకొచ్చిని, గురువుగారికి గొలుసులు పట్టుకొచ్చి, గురువుగారికి డొనేషన్లు పట్టుకొస్తే పొంగిపోయినటువంటి గురువు నీచమైన గురువు. అదే ఆ గురువు అంటే వాడు బరువు సమాజానికి. అది కాదు గురువు అంటే. పోతనగారు చూపిస్తారు భాగవతంలో గురువు అంటే ఎవరో. ఒక రాత్రి పిల్లల్ని దర్భలు తీసుకురండిరా అని పంపిస్తే హోరున వానొచ్చి కుచేలుడు కృష్ణుడు ఇంటికి రాలేకపోయారు. రాలేకపోయి తిరుగుతున్నారు. తెల్లవారిపోయింది. అయ్యో నా శిష్యులు ఏమైపోయారు అని వెతుక్కుంటూ వెళ్ళాడు సందీపని మహర్షి. కనపడ్డాడు కృష్ణుడు కుచేలుడు. వాళ్ళని కౌగలించుకొని ఆయన అన్నాడు, నా కోసమని, నా మాట కోసమని దర్భలు తేవడానికి వెళ్ళి నానా ఇంత వానలో చిక్కిపోయి ఇంత కష్టపడిపోయారా? అయినా కూడా అయ్యో గురువుగారు చూడు దర్భలు తెమ్మన్నారు, మబ్బేస్తోందని కూడా చూడలేదు, దిక్కుమాలిన గురువుగారు అని మీరు అనలేదా? నా కోసం దర్భలు తేవడానికి వెళ్ళి దారి తెప్పిపోయిన నా ఒక రాత్రంతా మహాటవిం సంచరించి తిరిగి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటున్నానో తెలుసా? కావున శిష్యులు మీరు శిష్యులు గురువుకి పొందవలసిన మర్యాద. గురువు ఒక మాట చెప్తే గురువుగారు ఈ మాట అన్నారు మనం చెయ్యాలని తాపత్రయపడి తిరిగిన శిష్యుడు ఎక్కడుంటాడో ఆ శిష్యుణ్ణి చూసి గురువు అనుకుంటాడు. కావున శిష్యుడు మీరు. చూసావా నేను ఈ మాట చెప్తే పొంగిపోయి తిరిగాడా పిచ్చివాడని వీడు వృద్ధిలోకి రావాలంటాడు. ఆనాడు అన్నాడు సందీపని మహర్షి, మీకు అపారమైనటువంటి ధనము, ఆ బంధువులు, బహు పుత్ర జయాయురున్నతులు కలుగుతాయన్నాడు. అలా కలిగాయి కృష్ణ భగవానుడికి, కృష్ణుడి వలన కుచేలుడికి కలిగాయి. గురువుల యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వెనక్కి తిరిగి చూశాడంతే వాల్మీకి మహర్షి, వెనక్కి చూసి చూశాడంతే విశ్వామిత్రుడు. నా వెనక మారు మాట్లాడకుండా వచ్చేస్తున్నారా? నేను ఎంత పొంగిపోయానో తెలుసా మీ ప్రవర్తన చూసి? నానా గృహానవచ్చలిమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్తంబలామతిబలాంస్తథా నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ అని నీకు మంత్రగ్రామం మంత్రముల యొక్క సమూహాన్ని ఇచ్చేస్తున్నాను రామ. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? గురువుగారు కాళ్ళు నిప్పెడుతున్నాయి, ఇంకా ఎంత దూరం నడవాలంటే నేను అడగలేదు కదా, అందుకే నీకు నేను ఎటువంటి మంత్రాలు ఇస్తున్నానో తెలుసా? నశ్రమో, నీకు ఇక జీవితంలో శ్రమ ఉండదు. నా జ్వరో, నీకు అసలు జ్వరం రాదు. నువ్వు నిద్రపోతున్నా కూడా రాక్షసులు నిన్ను చెనకలేరు, నిద్రయందు ప్రమత్తతతో ఉంటావు నువ్వు, అటువంటి స్థితి ఇచ్చేస్తున్నాను. నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నువ్వు కోరుకుంటేనే ఉంటాయి. అంతటి గొప్ప శక్తితో కూడినటువంటి మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అని అడిగితే గురువు ఆనందపడిపోవలసింది, గురువు పొంగిపోవలసింది. గురువు అంటే ఎంత ఉదారంగా ఉంటాడు. ఆ గురువు శిష్యుడి నడువడికి పొంగిపోవాలి. అలా నడువడికి పొంగిపోయి గుండెల్లో పెట్టుకుని శిష్యుణ్ణి పైకెత్తే లక్షణం ఉన్న గురువు ఎలా ఉంటాడో, గురువు వెనుక శిష్యుడు ఎలా ఉండాలో చూపించారు మహానుభావుడు. కాటకా సంహారం గురించి చెప్తూనండి, రామాయణంలో ఒక అగ్గి పరీక్ష పెట్టి వదిలేశారు.
మీరు దీన్ని పూర్వాపర విచారణ చేస్తే మీకు రామాయణంలో ఒక గొప్ప రహస్యం ద్యోతకమైపోతుంది. మీరు చూడండి, తాతకా సంహారం చేయమంటాడు విశ్వామిత్రుడు. తాతకా సంహారం చేయమంటే ఆయన అన్నాడు, ఇక్కడ చీకురు వాయువులు ఎగురుతున్నాయి, ఎక్కడ చూసినా ఈ రాజ్యంలో మనుష్యులు కనపట్టలేదు, క్రూర మృగాలు మాత్రమే అరుస్తున్నాయి, చాలా పుల్లటి ఘోరమైన వాసన వస్తోంది, ఇందుకు ఈ లోకం అంటే ఈ ఉండేటటువంటి ప్రాంతం ఇలా ఉంది గురువర్యా అని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా ఈ నగరములు మొదటి నుంచి ఇలా లేవు, ఇంద్రుడికి ఒకనకొకనాడు వృత్రాసుర సంహారం చేసిన తరువాత అశుచి కలిగింది. ఆ అశుచి కలిగితే ఇక్కడ ఋషులందరూ కూడా యజ్ఞం చేసి ఆ కలశలో ఉండేటటువంటి జలముల చేత ఆయనకి అభిషేకం చేశారు. ఆయన తన శరీరంలో నుండి వచ్చినటువంటి అశుచిని మలమును ఇక్కడ వదిలిపెట్టేశాడు ఈ నేల మీద స్నానం చేసినప్పుడు. అలాగే కరూషము ఆయనకి విర్రాకలి మొదలెట్టింది, ఆ ఆకలి కూడా ఇక్కడ వదిలేశాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం వల్ల కలిగినటువంటి ఆ మలాన్ని, అశుచిని, తర్వాత ఆకలిని, రెండింటినీ ఈ భూమి గ్రహించింది కాబట్టి ఇంద్రుడు సంతోషించాడు. ఈ నగరములకు మలదము, కరూషము అని పేర్లు వస్తాయి. ఇవి సస్యవృద్ధితో, చక్కగా పాడి పంటలతో, ప్రజలతో సంతోషంగా ఉంటాయని ఇంద్రుడు వరమిచ్చాడు. ఈ రెండు నగరాలు అలాగే శోభించాయి. అయితే చిత్రం ఏం జరిగిందో తెలుసా? సుకేతు అనబడేటటువంటి ఒక యక్షుడు బయలుదేరాడు. బయలుదేరి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి నీకని అడిగాడు. అడిగితే నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారుణ్ణి ఇవ్వడం కుదరదు, నీకు ఒక కుమార్తె ఇస్తాను యక్షుని అని. నీకు కుమారుడిని ఇవ్వకుండా కుమార్తెనిచ్చాను కనుక నీకు ఒక వరం కూడా ఇస్తున్నాను. పుట్టుక చేతనే నీకు కలిగినటువంటి కుమార్తెకి 1000 ఏనుగుల బలం ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యక్షులు సాధారణంగా పిరికి వాళ్ళై ఉంటారు. అటువంటి యక్షిని అందులో ఆడది తాటక విపరీతమైన బలాన్ని పొంది 1000 ఏనుగుల బలం. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? గురూపదేశం వల్ల వచ్చిన బలం కాదు, మహాత్ముల్ని సేవించడం వల్ల వచ్చిన బలం కాదు, ఇది జన్మసిద్ధంగా వచ్చినటువంటి బలం. తన ప్రమేయం ఏం లేదు. తన తండ్రి గారు బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు, 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆయన సంపాదించింది ఏం లేదు, ఆయన ఓ కోటీశ్వరుడు కడుపున పుట్టాడు, ఐశ్వర్యానికి వారసుడయ్యాడు. అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుందంటే, కానీ దాంతోపాటు ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వేరొక యక్షుణ్ణి తీసుకొచ్చి ఈ యక్షకాంతకిచ్చి తాటకకిచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనబడేటటువంటి కుమారుడు కలిగాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏ జాతికి చెందిన కుటుంబము? యక్ష కుటుంబం అది. ఎందుకని? ఒక యక్షుణ్ణి వివాహం చేసుకుంది, ఒక యక్షుడు కలిగాడు. ముగ్గురు యక్షజాతికి చెందినవారు. వీళ్ళు ముగ్గురు ఇలా ఉంటే ప్రమాదం వచ్చి ఉండేది కాదు. కానీ సుందుడు అనబడేటటువంటి తాటక భర్త ఒకనాడు అగస్త్య మహర్షి కనబడ్డారు. మీకు రామాయణంలో చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అసలు సుందుణ్ణి అగస్త్యుడు ఎందుకు చంపేశాడో వాల్మీకి మహర్షి బాలకాండలో చెప్పలేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మూలం చూసుకోండి. ఒక మాట చెప్పారండి, మహాత్ముడైనటువంటి అగస్త్యుడు సుందుణ్ణి శపించి చంపేశాడు. ఇప్పుడు పిల్లాన్ని అమ్మ కొట్టింది, అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే మీరు వెంటనే అమ్మని లెంపకాయ కొట్టేస్తారా? అమ్మ పిల్లాన్ని కొట్టింది అంటే ఏమిటి దాని అర్థం? పిల్లవాడు తప్పు చేసినాడు అంతే కదండి. అంతేగాని పిల్లవాడు తప్పు చేయకపోయినా అమ్మ కొట్టినదేమో విచారణ జరుగుతుంది, ఒక విచారణాధికారిని నియమిస్తాం, 3 నెలల్లో రిపోర్ట్ వస్తుంది అని మీరు అంటారా? మీరు అనరు. అమ్మ బిడ్డని కొట్టినది కాబట్టి బిడ్డ దోషము చేసి ఉండి ఉండవలేను, అంతే సిద్ధాంతం. అగస్త్యుడు మహాపురుషుడు, అటువంటి మహానుభావుడు సుందుణ్ణి శపించి చంపేశాడు అంటే సుందుడు గొప్పవాడు మీరు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు? కాబట్టి సుందుడికి నడువడి తెలియదు, తప్పు చేశాడు అగస్త్యుడి పట్ల, చంపోతలు పారేశాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తాటక? ఈ విషయం తెలిసింది తన భర్త చచ్చిపోయాడు. తన భర్త చచ్చిపోయాడని తెలియగానే ఎవరు చంపారని అడిగింది. అగస్త్యుడు చంపేశాడు. ఇప్పుడు ఆవిడ అగస్త్యుడు తిరుగాడుతున్నటువంటి ఈ మలద కురుష దేశముల దగ్గరికి వచ్చింది. అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన్ని చూసి, ఈ పొట్టాడా మా ఆయన్ని చంపేసింది, చూడు వీడిని తినేస్తానని అని పెద్ద పరుగుతో వచ్చి 1000 అణువుల బలం ఉంది కదా ఆవిడ యక్షిణి తినేయడం కోసం వస్తాను. వస్తున్నప్పుడు ఆవిడ వచ్చి మీద పడుతుంటే ఊరుకున్నాడా మారీచుడు, ఆవిడ కన్నా ముందు వీడు పరిగెత్తుకొచ్చాడు. అసలు మా నాన్నని ఎందుకు చంపాడు అగస్త్యుడు అన్న విచారణ వాళ్ళిద్దరూ చేశారంటే మీకు రామాయణంలో ఉండదు. పరిగెత్తుకొచ్చి అగస్త్యుడిని నేను తినేస్తానని మారీచుడు మీద పడ్డాడు. మీద పడితే అగస్త్య మహర్షి చూశారు, బ్రహ్మజ్ఞానులకు వాళ్ళ భక్తి వాళ్ళకి రక్ష. అందుకే భరతుడి పక్కన శత్రుడు ఉంటాడు, భక్తికి శక్తి పక్కనే ఉంటుంది, వాళ్ళ భక్తి వాళ్ళ శక్తి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఏమైంది, అగస్త్యుడు ఒక్కసారి చూశాడు. చూసి యస్యాపా ద్రక్షసోభవత్, ఓ మారీచుడా నీవు రాక్షసుడవగుదువుగాక. ఇప్పుడు యక్షుడుగా పుట్టినవాడు ఏమైపోయాడు, రాక్షసుడై. తాతక వంక చూశాడు, చూసి నువ్వు యక్షకాంతవి, అందమైన రూపమున్నదానివి, 1000 ఏనుగుల బలమున్నదానివి, నీవు నా మీదకొచ్చి ఉద్ధతితో పడ్డావు నన్ను తినేస్తానని, అందుకని నిన్ను శపిస్తున్నాను, నీవు ఈనాటి నుండి భయంకరమైన రూపమును పొందెదవుగాక. భయంకరమైన రూపాన్ని పొంది పెద్ద పెద్ద చెవులతో ముక్కులతో లోకాన్ని పీడించి నరభక్షణం చేస్తుంటావు, మహాయక్షిడివిగా బతుకుతావు అన్నాడు. ఆవిడ మహాయక్షిణిగా ఉంది కానీ వికృతమైనటువంటి రూపం. ఇప్పుడు ఆవిడ మారిందని మీరు అనుకుంటున్నారా, మారినవాడు ఉన్నాడు మారీచుడు, ఈవిడ మారలేదు. ఈవిడ క్రోధం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసండి. కాబట్టి ఇప్పుడు అగస్త్యుణ్ణి చంపలేనన్న విషయం అర్థమైపోయింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, అగస్త్యుడు ఎక్కడెక్కడ తిరిగితే ఆదరించారో వాళ్ళని చంపేస్తానండి. ఈ సిద్ధాంతానికి అర్థం ఉండదండి. అసలు ఎవరు ఆదరించారో వాళ్ళని చంపేస్తాం. మీరు ఇప్పటికీ చూస్తుంటారు ఇలాంటి విశేషాలని. అగస్త్యుడు మలద కరూష దేశములలో తిరుగుతున్నప్పుడు ఎవరెవరు ఆయన్ని పూజించారో ఈ 2 నగరములలో 2 దేశములలో అగస్త్యుడు పూజింపబడ్డాడు కనుక ఈ 2 దేశములలో మనుష్యులు లేకుండా, పశు సమృద్ధి లేకుండా, సస్య సమృద్ధి లేకుండా నాశనం చేసి అవతలు పారేస్తారండి. ఈ క్రోధం ఎంత దూరం వెళ్ళిందంటే ఆ 2 నగరములు శ్మశాన వాటికలు అయిపోయి, ఎప్పుడు రాబందులు తిరుగుతాయి తప్ప అసలు మనుష్యులు లేరు ఆ స్థితి తీసుకొచ్చేసింది. అక్కడికి ఆమడ దూరంలో తాటక యొక్క ఆశ్రమం ఉంది. ఈ కథ చెప్పాడు విశ్వామిత్రుడు. ఎవరికి చెప్పాడు, రాముడికి చెప్పాడు. ఇప్పుడు రాముడు ఇది చెప్పిన తరువాత రాముడితో అన్నాడు, ఇప్పుడు ఆవిడ ఆడది కదా, అగస్త్యుడు చంపలేదు కదా, మీద పడితే శపించి కదా వదిలేశాడు. ఈ ఇన్ని మాటలు విశ్వామిత్రుడు చెప్పలేదు కాబట్టి ఒక్క మాట చెప్పాడు, ఇప్పుడు నేను చంపచ్చా అని నీకు అనుమానం వస్తుంది. నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్, పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షసాదత రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. గురువు అంటే ఎలా మాట్లాడాలో చూడండి. ఇది కర్తవ్యం చెప్పాడు ఆయన. ఏమన్నాడు, అగస్త్యుడు చంపలేదు కదండి, నేను చంపచ్చా, ఆడదాన్ని చంపితే పాపం రాదా, అది నన్ను కట్టి కొడపదా, అది నువ్వు ఆలోచన ఏమైనా నీ మనసులో ఉందేమో. నేను ఒక మాట చెప్తున్నాను, నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్, పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రామాయణం ఇప్పుడు కర్తవ్యం గురించే మాట్లాడుతుంది. అది తప్పా ఒప్ప, అది దోషమా దోషము కాదా నీకు అనవసరం. నువ్వు రాజకుమారుడివి, ప్రజల్ని రక్షించాలి. ఆవిడ ప్రజల్ని భక్షించింది, యాగాల్ని ధ్వంసం చేసింది, యజ్ఞాలు పాడు చేసింది. నీ కర్తవ్యం ఏమిటి, నువ్వు రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి, ఎవరు దీన్ని నాశనం చేస్తున్నారో వాళ్ళని నిగ్రహించాలి. కాబట్టి నువ్వేం చేయాలి, ఆవిడ్ని చంపేయాలి. నేను చెప్తున్నాను చంపేసి. ఇప్పుడు రాముడు ఏమనాలి, సరే మీరు చెప్పారండి బాగుంది చంపేస్తారు, ఆవిడ యక్షిణి, ఇప్పుడు ఆ పాప ఫలితం వస్తే ఎవరు మీరు పుచ్చుకుంటారా, నన్ను కట్టి కుడిపేస్తే అని అడగాలి కదండి. మరి ఆయన అన్నాడు, ఇది గురువుల దగ్గర శిక్షణ పొందిన శిష్యుడు మాట్లాడవలసిన మాట. ఒక శిష్యుడు ఎదిగాడో లేదో గురువు దగ్గర మాట్లాడే మాటని బట్టి తెలిసిపోతుంది.
ఆయన అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. ఏమయ్యా మహానుభావ విశ్వామిత్ర, నేను చంపేస్తాను తాటకని, ఎందుకు చంపుతానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు వస్తున్నాడు లోపలికి. ఎలా వచ్చాడు? కనపడకుండా వచ్చేసాడు. మా నాన్నగారు చెప్పారు కాబట్టి చంపేస్తాను, మా నాన్నగారి ఎందున్న పూజ్య భావన చేత చంపేస్తాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చంపారు తాటకని చంపేయమని? విశ్వామిత్రుడి వెంట పంపేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈయన మహానుభావుడు, ఈయన వెంట వెళ్ళు, ఈయన ఏం చెప్తే అది చెయ్యన్నాడు. మా నాన్నగారు ఏది చెప్తే అది చెయ్యమని నా గురువు అయినటువంటి వశిష్ఠుడు నాకు నేర్పాడు. నా తండ్రి యందు వందన భావంతో ఉండమని నాకు నేర్పాడు. నా తండ్రి ఒక మాట నాకు చెప్పిన తరువాత దానికి వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం నాకు ఇక లేదు కొడుగ్గా. ఇది నా కర్తవ్యం, తండ్రి చెప్పినది చెయ్యాలి ముందు కొడుకు. ఇదే రాముణ్ణి 14 ఏళ్ళు అరణ్యవాసం కూడా చేయించగలిగింది. ఈ నిష్ఠ, ఇది వశిష్ఠుడు వేసిన పునాది. మీరు దర్శనం చేస్తుండాలి ప్రతి ఘట్టం వెనకాతల. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పితృవచన నిర్దేశాత్, ఆ దశరథ మహారాజు గారి యొక్క మాట వలన, దశరథ మహారాజు గారి ఎందున్న నా గౌరవము వలన. రెండు, పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మహానుభావుడివి, గురువు నువ్వు చెప్పావు ఒక మాట అంతే, ఇంకా నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనవసరం. అది నేను ఆ ప్రశ్న చెయ్యొచ్చా, చంపనా అండి చంపద్దా అండి నేను ఆలోచిస్తాను అనుకుంటున్నావా? నేను అలా ఆలోచించను. ఒకటి, నా తండ్రి ఎందున్న గౌరవం. రెండు, గురువు అయిన నీ మాట ఎందు నాకున్న నిబద్ధత. చంపేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు సంతోషించవలసిన మాట కూడా ఒకటి చెప్తున్నాను. ఇలా అనలేదు కానీ సంతోషించడానికి అంటున్నాడు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవచైనా ప్రమేయస్య వచనం కర్తుముచ్యత. నేను క్షత్రియుడిగా జన్మించాను కాబట్టి నా బాధ్యత ఏమిటో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, ముందు గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఆ బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేసే లోకమునకు వర్షం పడేటట్టుగా చేస్తారు. అటువంటి బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞాలను విధ్వంసం చేస్తోంది తాటక. గోవులు లేకుండా చేసి, ధర్మం లేకుండా చేసింది. ఈ రెండు స్థానములను పాడు చేసినటువంటి తాటక సంహారం చేస్తాను. సంహారం చేయడానికి కారణం ఉంది. ఏ కారణాన్ని అంత చిన్న పిల్లవాడు, ఎవరు ఏకవస్త్రధరోధర్వీసికి కనకమాలయ, ఇంకా మీసాలు రాని రాముడు ఎంత ధర్మం మాట్లాడుతున్నాడో చూడండి. లోకహితే రతాహ, లోకం కోసమని ఈ సంహారం చేస్తున్నాను. నీ చేస్తున్నది ఒక ఆపరేషన్, ఒక్కళ్ళని చంపుతున్నాను, లోకాన్నంతటినీ కాపాడుతున్నాను. ఇది వ్యక్తిగతంగా నేను చెయ్యవలసిన మంచి పని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ప్రాజ్ఞత? సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాహ, వశిష్ఠుడి యొక్క విద్యా బోధనలోంచి వచ్చింది. నిరూపిస్తున్నారు మహర్షి, వశిష్ఠుణ్ణి తీసుకురారు, మిమ్మల్ని అవలోకనం చెయ్యమంటారు. అందుకని అంటారు, గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, నేను దేశ సుఖం కోసమని చంపేస్తున్నాను తాటకను. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయి ఉంటాడో మీరు ఆలోచించండి అని తాటకా సంహారం చేశారు. తాటకా సంహారం చేస్తే దేవతలందరూ వచ్చి అన్నారు, అయ్యా విశ్వామిత్ర, నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి అన్నారు? నీ దగ్గరున్న అస్త్రాలన్నీ రాముడికి ఇచ్చేయాలి. ఎందుకండి ఈ మాట అండి? అంటే తనకి వశిష్ఠుడు నేర్పినటువంటి ధనుర్విద్యని ఆధారం చేసుకుని లోక సంరక్షణము కోసమని ఎవరిని సంహరిస్తే లోకమంతా రక్షింపబడుతుందో బాగా ఉత్తర క్షణంలో ఆలోచించుకుని గురువు యొక్క మాట మర్యాదని కాపాడి తండ్రి గౌరవాన్ని నిలబెట్టి ఒకరిని సంహరించేటప్పుడు ఎందుకు సంహరించవచ్చో కారణాన్ని తెలుసుకుని ఆవిష్కరించి చంపగలిగిన ప్రాజ్ఞత కలిగిన ఇటువంటి మహాపురుషుడి దగ్గర అస్త్రశస్త్ర సంపద ఉన్నప్పటికీ ఆయన నిగ్రహానుగ్రహ శక్తి చేత లోకములను వేధించకుండా లోకములను కాపాడడానికి రేపు ఈయన సింహాసనంలో కూర్చుంటే భయభక్తులతో ప్రజలుంటే ధర్మము నిలబడుతుంది, రామరాజ్యం ఏర్పడుతుంది, ద్రోహులు భయపడతారు. అందుకు నా అస్త్రాలు ఆయనకి ఇచ్చేయని చెప్పారు వాళ్ళు. లోపల ఈ మాట పెట్టి ఇది ఉపదేశం పొందడానికి శిష్యుడు పొందవలసినటువంటి అర్హత నిరూపించుకున్నాడు రాముడు. పక్షపాతంతో విశ్వామిత్రుడి వెంట వెళ్ళి కాకాలు పట్టి తెచ్చుకోలేదు గురువు దగ్గరే. గురువుగారి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి నేర్చుకున్నాడు. నువ్వు నీ గురువు దగ్గర అలా ప్రవర్తించడం నేర్చుకో అని అన్యాపదేశంగా లోకానికి నేర్పాడు. దేవతలు వచ్చి చెప్పారు ఇవ్వయా అని.
కూర్చోబెట్టాడు. నా అదృష్టం పాత్రత కలిగిన శిష్యుడు దొరికాడు ఇన్నాళ్ళకి. ఒక గురువు దొరకడం ఎంత కష్టమో ఒక శిష్యుడు దొరకడం అంత కష్టమండి. మరీచుడంటాడు, సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్త్యా వక్త్రా శ్రోతా చ దుర్లభ. రావణ నీకో మాట చెప్పనా, ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ఎందుకు వచ్చిన గొడవలే అని యువతలవాడిని పొగిడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. తెలుసు మనసులో ఆయన అలా పొగడబడడానికి యోగ్యుడు కాదు. అలా తెలుసు కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండరు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ప్రశాంతంగా ఉండరు. పొగడబడకూడని వ్యక్తి అని తెలిసి పొగుడుతారు. అలాంటి వాళ్ళు లోకంలో అన్ని చోట్ల ఉంటారు. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య. అవి వినడానికి చాలా అప్రియంగా ఉంటాయి, కానీ డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ల లోపల ఉన్న రోగాన్ని నెమ్మళింపచేస్తాయి, మంచి మార్గం వైపుకి నడిపిస్తాయి. అటువంటి మాటలు చెప్పేటటువంటి వాడు లోకంలో చాలా అరుదుగా ఉంటాడు. ఒకవేళ ఉన్నా అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. అటువంటి వక్త మాట్లాడినటువంటి మాటలోని సారాంశాన్ని పట్టుకుని శహబాష్ నిజమే అని అంగీకరించగలిగినటువంటి శ్రోత దొరకడు. ఒకవేళ అటువంటి వక్త శ్రోత ఒక చోట కలిస్తే అది తీర్థము, అది క్షేత్రము. అది మారీచుడు చెప్పినటువంటి మాట. చూడండి, మహానుభావులు చెప్పచ్చు, వశిష్ఠుడు చెప్పచ్చు, విశ్వామిత్రుడు చెప్పచ్చు, వినద్దు రాముడు, వినద్దు లక్ష్మణుడు, వాళ్ళిద్దరూ వింటే కదా ఈ ధర్మం. వశిష్ఠుడు నేర్పినటువంటి ధర్మం, విశ్వామిత్రుడు నేర్పినటువంటి ధర్మం ఎంతవరకు వెళ్ళిందో చూడండి రాముడి జీవితంలో. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రాముడు ధర్మాత్ముడు అని మనం అంటాం, కానీ రాముడు ఒక నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులలో ఆయన ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక పరిణతి ఎక్కడ నుంచి వచ్చింది? గురువుల యొక్క బోధలోంచి వచ్చినట్టు మీకు రామాయణంలో అంతర్లీనంగా ప్రతి చోట ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడెప్పుడు రాముడు ఆపదలో ఉంటే అప్పుడప్పుడు గురువులు వచ్చి ఆదుకుంటుంటారు. మీరు చూడండి, ఈ పాత్రత నిలబెట్టుకున్నాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధంలో రాముడు ఎంత యుద్ధం చేశాడో రావణుడు అంత యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చూడ్డానికి వచ్చారు. తతో దేవగణాన్ సర్వాన్ అని మీకు ఆదిత్య హృదయం ప్రారంభమైనది కదా, అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడితే వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? రామ రామ మహాబాహో సృణు గృహ్యం సనాతనం ఏన సర్వానరీన్వక్ష సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఎవరైనా ఒక స్తోత్రం చెప్పి బలశ్రుతి చెప్తారు, ఇది చదువుకుంటే ఏదో ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అగస్త్యుడు ఎలా చెప్పాడు? రామ రామ మహాబాహో రామ రామ అని పిలవడం ఏంటండి? రామ అని పిలవాలి, ఒక్కసారి పిలవాలి. రామ రామ అంటే ఏంటి? మీ బిడ్డడు ఆపదలో ఉన్నారనుకోండి, మీకు ఆ ఆపద నుంచి తప్పించుకునే మార్గం తెలిసిందనుకోండి. పిల్లాడికి రిజర్వేషన్ దొరకలేదు, చెన్నై వెళ్ళాలి, పండగల తర్వాత రోజులు, క్రిక్కిరిసిపోయిన జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడ్డాడు, మంచి చలికాలం, ఎక్కించిన తండ్రి గుండెలు బుడగుళ్ళాడుతున్నాయి. అయ్యో బాబోయ్, ఏమిటో పిల్లాన్ని డోర్ దగ్గర ఎక్కించేశాను, వాడేమో వెళ్ళి తీరాలి క్లాస్ కన్నాడు, చలిగాలి ఎలా పెడతాడో అని ఎక్కించాడు, కానీ భయపడుతున్నాడు. ఇంతలో పక్క స్లీపర్ కోచ్లోంచి ఒక టీటీ గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టి, కోటేశ్వరారు బాగున్నారా సార్, నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను, మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా సంతోషం అండి, మీరు కానీ వస్తున్నారా, రిజర్వేషన్ ఉందా లేదా, లేకపోతే నేను ఇస్తాను ఎక్కడొక్కడ పర్వాలేదు అంటే. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అయ్యా మా అబ్బాయి వెళ్తున్నారండి, ట్రైన్ కదిలిపోతామని సిగ్నల్ ఇచ్చేసాడు, ఇప్పుడు పిల్లాడు చోటు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, దిగడానికి కుదరదు. అయ్యా నెక్స్ట్ రాజమండ్రిలో మా అబ్బాయిని మీ దగ్గరికి రమ్మని చెప్తాను, అడిగి వాడేనండి, వాడు వస్తాడు, మీరు ఎక్కేసేయండి అయ్యా, రాజమండ్రిలో వస్తాడు, కొంచెం బెర్త్ ఇప్పించండి అని. ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, మీరు ఎలా పిలుస్తారు? ఒరే షణ్ముఖ అని పిలవరు, ఒరే షణ్ముఖ షణ్ముఖ టీటీ గారు ఉన్నారే ఆయన దగ్గర రాజమండ్రిలో వెళ్ళారు పరిగెత్తుతూ చెప్పేస్తారు. ఆర్తి కలిగినప్పుడు గురువుకి రెండు మాటలు, తండ్రి రెండు మాటలు పిలుస్తారు, ఒరే షణ్ముఖ షణ్ముఖ, ఒరే రామా రామా పిలవడంలో గురువు ఆర్తి చూడండి అలా ప్రకాశింపచేసేసాడు. అంతే భాషలో వాల్మీకి మహర్షి, రామ రామ మహాబాహో శృణు గురియ్యం సనాతనం, నాన్న రామా రామా నువ్వేం బెంగపెట్టుకోకు, గొప్ప విద్య నీకు బోధ చేసేస్తున్నాను, ఇది వినరా, ఇది ఒక్కసారి చెప్పరా, ఏమవుతుందో తెలుసా, సర్వశత్రు వినాశనం. ఈ దిక్కుమాలిన రావణాసురుడే పాటే, సర్వశత్రువులు మడిసిపోతారు నీకు. ఉపదేశం చేసేస్తున్నాను రామా, సర్వసయ్యంతి, నేను స్నానం చేయలేదంటావేమో, కాంతారేషు భయేషు చ మహారణ్యమైనా పర్వాలేదు చెప్పాయి ఆదిత్య హృదయం, చెప్పేశాడు వినేశాడంతే రాముడు. తెలుసు శిష్యుడి పాత్రత, తెలుసు ఏమిటండి ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే నేను నిగ్రహింపబడిన వాడు, నేనేమో ఇది కూర్చునే శ్రీమంతం సముజ్జంతం దేవాచర నమస్కృతం పూజేశ్వ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం అని మళ్ళీ కోదండం పట్టుకుంటే చచ్చిపోతాడు రావణాసురుడు అని రాముడు మనస్సులో అన్యదాభావన ఉన్నవాడైతే అసలు చెప్పడగస్త్యుడు. ఇది శిష్యుడుకు ఉండవలసిన లక్షణం, తన గురువు చెప్పిన మాట యందు నిబద్ధత. నా గురువు చెప్పాడంటే తనకి తిరుగులేదు, ఆ విశ్వాసం శిష్యుడికి ఉండాలి, అది నిలబెడుతుంది. చెప్పేసి ఏం చేశాడు అగస్త్యుడు, జగామచ యథాగతం, ఆదిత్య హృదయం జరిగి రావణాసురుణ్ణి రాముడు సంహరించేంత వరకు ఉండి చూసి చూసావానే చెప్పిన ఆదిత్య హృదయం వల్ల చంపేశావు రామా అని అందరి మధ్యలోంచి వచ్చి, గురుగారు నిజమేనండి ఒకసారి ఉండండి నమస్కారం పెడతాను పంచలు చా పట్టుకొస్తుంది సీతం ఉండండి అని చెప్పేంత వరకు అగస్త్యుడు నిలబడలేదు. అది గురువు అంటే అది పనిచేసిన తర్వాత వాడు ఏమైనా ఇస్తాడేమో అనండి, కసేపీ పక్కన ఆ పక్కనో నించుందాం, కసేపీ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుందామన్న దిక్కుమాలిన నడుబడి గురువులకు ఉండదు. జగామచ యథాగతం నే చెప్పానంటే వాడు చావకపోవడం ఏంట్రా, తర్వాత వస్తుంది వార్త, వాడు ఎలాగో చచ్చిపోతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ గురు, వెళ్ళిపోయాడంతే అగస్త్యుడు. అది ఈ మాట చెప్పడం ఎందుకండి ఆదిత్య హృదయంలో, జగామచ యథాగతం చదవరా ఆదిత్య హృదయం, నమ్ము రాముడు నమ్మాడు రావణుణ్ణి చంపాడు చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు, నీ ఆరోగ్యం నిలబడుతుంది ఆదిత్య హృదయం చదివితే. ఎందుకు నమ్మవు, నమ్మి చదువు ఆదిత్య హృదయం, నీ ఆరోగ్యానికి ఎదురు లేదు, కవచం కట్టుకున్నట్టే నువ్వు. నేర్పుతున్నాడు మహర్షి మహానుభావుడు లోకమునందు అవ్యాజమైనటువంటి ప్రేమతో. వజ్రాల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది, పాత్రతని నిలబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఎంత అందంగా చెప్పాడండి అహల్యా జీవితం గురించి చెప్పినటువంటి విశేషం. నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రామాయణం చెప్పినటువంటి రోజులలో నేను రామాయణం బాలకాండ చెప్తున్నప్పుడు ఈ అహల్యా వృత్తాంతాన్ని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేశారంటే, ఆ రోజుల్లో ఏమండి మీరు చెప్పినటువంటి అహల్యా వృత్తాంతం వినడానికి వచ్చాం మేము ప్రత్యేకంగా, ఎందుచేతనంటే ఎక్కడ ఎప్పుడు దీన్ని చర్చకొచ్చినా మహాపతివ్రత అని భారతీయ వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ పతిత, తెలిసి తెలిసి వ్యభిచారము చేసినది అహల్య అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప అసలు విశ్వామిత్రుడు అహల్య గురించి ఎలా మాట్లాడాడో మీరు చెప్పిన తరువాత మా అందరికీ అహల్య ఫోటోలు దొరికితే ఇంట్లో రూముల్లో పెట్టుకోవాలని పూజ చెయ్యాలని అనిపించిందండి. అహల్యామాత గురించి మేము పొంగిపోతున్నామని ఆడపిల్లలు మెడిసిన్ చదువుతున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే నా జన్మ సార్థకత పొందిందని నేను సంతోషించాను ఆ రోజుల్లో. చూడండి విశ్వామిత్రుడు ఎంత అందంగా చెప్తాడో, ఆయన ఏమీ దాచలేదు కానీ అడుగుతున్నవాడెవరు, ఇంకా పెళ్ళి కాని పిల్లాడు అడిగాడు. ఇప్పుడు అహల్యా వ్యభిచారం గురించి చెప్పాలా చెప్పకూడదా, చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. గురువు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, ఏదీ దాచలేదు అలాగని ఏది అతిగా మాట్లాడలేదు. అహల్య ప్రీతి పురస్సరంగా ఇంద్రుణ్ణి కలిసింది, ఒక్క మాట అన్నాడంతే. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో అద్భుతమైన మాట రాశారు. ఆవిడంది ఇంద్రుణ్ణి చూసి, ప్రీతోస్మి నరశ్రేష్ఠ ప్రీతోస్మి సురశ్రేష్ఠ, నేను చాలా ప్రీతిని పొందానయ్యా నీ సమాగమంలో, మా ఆయన వచ్చేస్తాడు తొందరగా వెళ్ళిపో, ఇది చాలదు అహల్య తప్పు చేసింది అన్నది. ఇంకా మీరేమైనా దాచాలా, ఏమీ దాచక్కర్లేదు ఈ ఒక్క మాట చాలు. ఇంతలో వచ్చాడు ఎవరు, అగస్త్యుడు. ఇప్పుడు సాధారణంగా స్థితిలో ఉన్నటువంటి వేరొక సామాన్య వ్యక్తిని మీరు చూస్తే ఉత్తర క్షణం మీరు ఆలోచించవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే నిన్ను నేను పరిత్యజించాను.